మొట్టమొదట మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నది గుర్తుంచుకోండి, మీరు ఎక్కడున్నారు మీకు దాన్ని మళ్ళీ సాధన చేస్తూ కూర్చోకండి. మీరు ఆల్రెడీ దాన్ని తెలియని ప్రాక్టికల్స్ చెప్తున్నాను. ఇది చేసుకుంటున్నప్పుడు నేర్చుకోవాల్సినటువంటి మూడు చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ మొత్తం లైఫ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళి ఇదంతా అర్థం చేసుకోవాలి అంటే కర్మ తెలియాలి మీకు. నేను ఎప్పుడూ దాన్ని చెప్పదలుచుకోలేదు, కానీ ఇప్పుడు మీరు అక్కడ ఈగోలో ఉన్నారు కనుక అది తెలియకుండా మనం ముందుకు వెళ్ళలేము. కర్మ అది భారతీయ సంస్కృతి గురించి బేసిస్. అది భారతీయ సంస్కృతి కరెక్ట్గా అర్థం చేసుకుంటే దేర్ ఆర్ ఓన్లీ టూ థింగ్స్, ఒకటి లైఫ్ ఆఫ్టర్ లైఫ్ వస్తాం మనం ఫస్ట్, రెండోది కర్మ. అంటే కర్మ ఒక లైఫ్కి సంబంధించింది కాదు, అది లైఫ్ ఆఫ్టర్ లైఫ్ జరిగేది, అది గుర్తుంచుకోవాలి. ఇప్పుడు అయితే ఈ కర్మ మన మొత్తం లైఫ్ యొక్క స్కేల్లో ఎంత ఏంది లైఫ్? మీరు ఎంతో బాధలో ఉండొచ్చు, 100 ఏళ్ళ లైఫ్ అనుకోండి మ్యాక్సిమం ఫిజికల్లో. ఇలాగే ఎన్ని జన్మలు ఎత్తాము? యావరేజ్గా 100 అనుకున్నాం కదా, అంటే ఇందులో ఒక లైఫ్ ఎంత? 1%. అంటే మన మార్కులు ఎంత? 1 మార్క్. 100కి ఎంత? 1 మార్క్కి ఇంత అవస్థ చేస్తున్నాము, చేసి డాబరా పడిపోతున్నాము. దానికి బేసిస్ రామాయణం మహాభారతం మనకి చాలా టెక్నిక్స్ ఇస్తాయి కర్మ ఎలా కరెక్ట్ చేసుకోవాలి అని. ఎందుకంటే కర్మ కరెక్ట్ అయ్యేంత వరకు మనం ఆధ్యాత్మిక జగత్తులో ముందుకు వెళ్ళలేవు. అంచేత కర్మ సిద్ధాంతాన్ని ఎప్పుడు నేను టచ్ చేయటం భయం ఏంటంటే, మీరు 1% గురించి ఆలోచిస్తారేమో అని నా డౌట్. ఈ లైఫ్ అంటే 1% లైఫే కదా, ఈ 1%లో కర్మ ఎంత ఉంటుంది మీది 100 ఇయర్స్ లైఫ్లో? అది కాదు చూడాల్సిందే, లైఫ్ ఆఫ్టర్ లైఫ్లో మీ కర్మ ఏం చేయాలి అన్నదానికి మొబైల్ హెల్ప్ చేస్తుంది, టీవీ కూడా హెల్ప్. అందుకు ఇచ్చింది ప్రకృతి. మీకు తెలిసేమో క్యాలిక్యులేటరే ముందు సైంటిస్టులు పట్టుకున్నారు, కంప్యూటర్ గురించి ఏం పట్టుకోలేవాళ్ళు. వాళ్ళు కంప్యూటర్ అనే పాసిబిలిటీయే తెలియదు. జపాన్లో దాని వెనక ఒక క్యాలిక్యులేటర్స్ మీద మీటింగ్, క్యాలిక్యులేటర్స్ మీద. ఎందుకురా ఈ క్యాలిక్యులేటర్ సైంటిస్టులు అప్పుడు? ఎందుకురా ఈ క్యాలిక్యులేటర్? మనం టుక్ 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 అని కొట్టేది కాస్త బుర్ర ఉన్నవాడు చేసేసుకుంటాడు. ఎందుకురా ఈ క్యాలిక్యులేటర్స్ గురించి ఇది అంటే అక్కడ మీటింగ్లో ఐడియాస్ వచ్చేవాళ్ళకి. అక్కడ నుంచి సరే వెబ్ ఇవంతా వచ్చాయి. ఇదంతా దేనికోసం చెప్తున్నాను నేను, కర్మ గురించి 3 లైన్స్ ఉన్నాయి, అవి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. దెవరి గురించి ఆలోచించాలి, ఈగో గురించి, అహంకారం గురించి. ఆ కర్మ తెలియాలి. నీ భౌతిక జగత్ కర్మ ఎందుకురా 1%? అందులో కూడా నువ్వు 1%లో మనకు చాలా బాధగా ఉన్న చేస్తే 0.005% ఎంత వస్తుంది, అంతే కదా సుఖాలు ఉన్నాయిగా. ఆ కర్మ ఎందుకురా? 3 కర్మలు గుర్తుంచుకోండి, రకరకాల పేర్లతో చెప్తారు వాళ్ళు. నేను ఏం పేరు పెట్టాను అన్నది గుర్తుంచుకోండి, పేరుకి అదేంటో అర్థం చేసుకోండి. మొట్టమొదట మనకు ఉండేది ఏంటి అంటే సంచిత కర్మ. సంచిత అంటే అంతా మనకుంది ఎప్పటి నుంచో. మనకి కర్మ ఎప్పటి నుంచి వచ్చిందో కూడా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీ జన్మ ఎప్పటి నుంచి ఉంది అంటే జంతువుల నుంచి మనిషి జన్మ వచ్చినప్పుడు ఈగ కర్మ స్టార్ట్ అవుతుంది మీకు. జంతువుల కర్మ లేదు, దేవతలకి కర్మ లేదు, ఇంకా ప్రగతా వేటికి కూడా కర్మ లేదు. బ్రహ్మ ఉన్నాడు అనుకో, చచ్చాడేవాడు, 1,000,000,000 సంవత్సరాలు ఉండాలో అంతసార్లు జీవాల్సి ఉండేవాడు అవునా కదా. విష్ణు అంతే, వాడి పని అంతే, 1,000,000,000 సంవత్సరాలు ఉంటాడు అది వేరే విషయం. కానీ వెరీ వెరీ క్లియర్ కర్మ ఉంది వాళ్ళకి. సింహము ఎప్పుడు మాంసమే తింటుంది, ఏనుగ ఎప్పుడు వెజిటేరియనే తింటుంది, ఇక్కడ చేసేది ఏం లేదు. అంచేతోటి కర్మ లేదు, కర్మ కేవలం మనిషికే ఉంది, మానవ జాతికి ఉంది. ఈ కర్మలో మొట్టమొదట నేనేం చెప్తున్నాను అంటే ఓ రిజర్వాయర్, సంచిత కర్మ ఎప్పటి నుంచో ఉంది, అనేక జన్మల నుంచి చేసుకుంటూ వస్తాం. అవన్నీ మనం నెట్టి మీద పెట్టాయంటే చచ్చామన్నమాట. మనం ఏమైనా చేయగలమా వర్క్? ఊహించుకో, అన్ని జన్మల కర్మ ఒకసారి నెట్టి మీద పెడితే ఏమవుతుంది? చెప్తే సంచిత ఉంటుంది. దాని తర్వాత ప్రారంభం ఉంటుంది. ప్రారంభ అంటే ఈ లైఫ్లో ఇదివరకు ఉన్న సంచిత కర్మలు. కానీ ఈ సంచిత కర్మలతో చాలా పెద్ద ప్రాబ్లం ఉంది. చిత్రగుప్తుడు పేరు విన్నారా? కానీ ఆ చిత్రగుప్తుడు ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడు. నీ బ్రెయిన్ నువ్వు చేసేవన్నీ పట్టుకుంటూ ఉంటుంది చిత్రగుప్తుడు లాగా, అవన్నీ మన బ్రెయిన్లో పడిపోతుంది. ఇంకా చిత్రగుప్తుడు ఎక్కడున్నాడు అంటే అందరి దగ్గర ఉంది. నీకు చిత్రగుప్తుడు ఒకడు, నీకున్న చిత్రగుప్తుడు, నీకొక చిత్రగుప్తుడు, ఇది ఏదైనా పెట్టండి అన్నీ దాంతో లింక్డ్ అప్పే. కానీ నేను కర్మ గురించి చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను అదే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. ఒకటి సంచిత, ఈ రిజర్వాయర్ ఇక్కడ రాసింది కదా, విపాక ఆశయ పరమామృష్ట. మనలో ఉంది కర్మ అంతా, ఎవరిది వాళ్ళదే. ఎవడు దాన్ని తన బుక్లో రాస్తాడు? చిత్రగుప్తుడు రాస్తాడు. ఎక్కడున్నాడు చిత్రగుప్తుడు? నీ బ్రెయిన్. నీ బ్రెయిన్లో మనస్సు రెండు రకాలుగా ఉంటుంది. ఆ మనస్సు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒకదాన్ని మనం సబ్ కాన్షియస్ అంటాం, ఒకటి కాన్షియస్ అంటాం. నన్ను చాలామంది చెప్తారు, మాస్టర్ ఇప్పుడు నాకు సబ్ కాన్షియస్ చెప్తోంది అని. సాచి లెంపకాయ కొట్టాలని, తప్పేంటి అక్కడ? సబ్ కాన్షియస్ నీకు తెలిస్తే సబ్ కాన్షియస్ ఎలా అవుతుందో అది కాన్షియస్ అవ్వలే. నాకు అసలు మీ భాష ఏంటో అర్థం కాదు, గురువులు ఏం చెప్పారు. చాలామంది చెప్తూ ఉంటారండి, మా సబ్ కాన్షియస్ చెప్తుంది. నీ సబ్ కాన్షియస్ తెలిస్తే నీ కాన్షియస్ మైండ్ తెలుస్తుందా? చెప్పింది అర్థమైందా? తెలిస్తే ఇంకా సబ్ కాన్షియస్ కాదు. కానీ చాలామంది చెప్తారు. అందుకే ఎడ్గర్ కేసీ ఎప్పుడైనా ఆయన పుస్తకం చదవండి, కళ్ళు మూసుకొని అన్నీ చెప్పేవాడు అన్నీ, కానీ వాడికి తెలియదు. వాడికి ఎప్పుడూ తెలిసేది కాదు, లేచాక చెప్తే వాడికి తెలియదు ఏం చెప్పాడు. రికార్డ్ చేసుకో, అది ఎప్పుడైనా ఉంటే ఆ బుక్ చదవండి. మినీ మ్యాన్షన్స్ అని ఉంది బుక్, దాన్ని మీరు బట్టి కొట్టుకోండి. కర్మకి అంతకంటే పెద్ద బుక్ దొరకదు. కానీ నేను చెప్పాను కదా, యూ హ్యావ్ టు రీడ్ ఏ లాట్ ఆఫ్ బుక్స్. మన వాళ్ళు చాలా స్పష్టంగా ఇవంతా చెప్పారు, కానీ అతను నిద్రపోయి చెప్తాడు, లేస్తాడు. లేచాక ఏమంటే ఏమో తెలియదు వాడికి. సెకండ్ వరల్డ్ వార్లో, ఫస్ట్ వరల్డ్ వార్లో ప్రెసిడెంట్ తన ఇంటికి తీసుకెళ్ళి అడిగేవాడు, యుద్ధం ఇలా అవుతుందిరా, ఏం చేయాలి అంటే చెప్పేవాడు, ఈ కర్మ జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఇది చేసుకోవాలి. ఎడ్గర్ కేసీ అతని ప్రకారం చేసి హిట్లర్ని కొట్టగలిగారు. దానికి మెహర్ బాబా అరవిందో చాలా పనులు చేశారు, అది మీరు చూడే చూడరు. అన్నీ చదువుకోవాలి ఆ బుక్స్ అన్ని. కర్మ గురించి చెప్తున్నానమ్మా, ఇవాళ మీరు చాలా జాగ్రత్తగా దాన్ని పట్టేసుకుని ఆ లైఫ్లో జీవించగలిగితే తొందరగా ముందుకు వెళ్తాం. కర్మ క్లియర్ అవ్వాలి. జత సంచిత ప్రారంభ ఆగామి తర్వాత జరిగేది. అది పేర్లు వేరు వేరు ఉన్నాయమ్మా, పేర్లతో మనం దెబ్బలాట తెచ్చుకోకండి. మీకు అర్థం అవుతే చాలు, ఫ్యాక్ట్ అది. దీన్ని కంట్రోల్ చేసేవాడు చిత్రగుప్తుడు, మీలోనే ఉంటాడు. చిత్రగుప్త అంటే చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చిత్ర అంటే అర్థం ఏంటి? ఫిగర్, బొమ్మలు. చిత్ర అంటే బొమ్మ, గుప్త అంటే గుప్తమైన. రాజవిద్య రాజగుహ్యంలో ఉంది ఇదంతా. మీరు చూసుకుంటే ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ అందులోనే ఉంది. భగవద్గీత ఆ శ్లోకాలు మీరు చూడరు. నాలుగు రకాలైనటువంటి వాడిని ఫుడ్కి ఇవ్వండి భగవంతుడికి అని, ఏంటది? పత్రం, పుష్పం, ఫలం. చదివారు కదా, అక్కడుంది చిత్రగుప్తుడు. అక్కడుంది, అక్కడ వాడు రాజవిద్య రాజగుహ్యం అని కృష్ణుడు అంతటి వాడు చెప్తూ ఉంటే అందులో ఉన్న ఆ గుహ్యమే తెలియకుండా మాట్లాడితే ఏమంటారా? తప్పక్కడ జరుగుతుంది. కర్మ అంతా అందులో ఉంది. మీరు చాలా జాగ్రత్తగా చెప్తుంది. ఇవాళ నేను చెప్పే లోపల ఈ మూడు చెప్పేస్తారు మీకు, కానీ మీరు అర్థం చేసుకోండి. మొట్టమొదటి సంచిత. సంచిత అంటే ఇవాళ బర్త్కి ముందు వరకు. అంటే ఇక్కడ వినండి, ఎంత అర్థం అవుతుందో మీకు తెలీదు. చాలా మందికి తెలియంది ఏంటంటే తల్లి గర్భంలో బీజం తగులుతుందని, కానీ దానికంటే 9 మంత్స్ హస్బెండ్ తల్లో ఉంటుంది వాడి నెత్తి మీద. ఇద్దరికి ఈక్వల్ ఇది ఉంది. ముందు హస్బెండ్ 9 మంత్స్ వెయిట్ చేసి దాన్ని, దాని తర్వాత మదర్కి ఇస్తే ఆ మదర్ మళ్ళీ 9 మంత్స్ తీసుకొస్తుంది. ఆ సైన్స్ మొత్తము 18 భగవద్గీత. అది అది మర్చిపోయారు. భగవద్గీత 18 అధ్యాయాలు ఆవిడకి ఏం తినేది? ఈ సైన్స్ నేను చెప్పే ఈ యాంగిల్, ఈ యాంగిల్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఒక కర్మ గురించి చెప్తున్నాను నేను. సంచిత కర్మ గురించి గందరగోళం అంతా చెప్పాల్సి వచ్చింది. అంటే ముందు ఫాదర్ 9 మంత్స్ వెయిట్ చేస్తాడు, ఆ తర్వాత మదర్కి వెళ్తుంది, అక్కడ మళ్ళీ 9 మంత్స్. అంచేత సంచిత కర్మ మొత్తం మీకు అర్థం చేయాలి అంటే ఆ 18 భగవద్గీత యొక్క 18. నా భాష అర్థమవుతుంది క్లియర్? భగవద్గీత గురించి చెప్తున్నానమ్మా. 18 అధ్యాయాల్లో మొట్టమొదటిది ఏంటి? ఆ విషాద యోగం, అర్జున. నాకు చాలా బాధ ఎక్కడిస్తుంది అంటే అది అర్జున విషాద అని చదువుతారు. అర్జునుడిది కాదు అది. అర్జునుడు అయిన వాడు అందరూ అర్జునుడు అంటే ఏంటో తెలుసా మీకు? బంధమై వాడు కాదు అని, బంధిమ్మవాడు. చెప్పాను క్లియర్గా, అర్జున విషాద యోగం. అర్జున ఈజ్ ఏ ఒక పాజిటివ్ శ్వేత, వైట్. అర్జున మీనింగ్ వైట్. వైట్ అవ్వాలి అంటే అర్థమైందని నేను చెప్పింది ఏంటో, చాలామందికి ఎన్నిసార్లు చెప్పినా వైట్ అంటే వైట్ కాదు, ఏడు కలర్స్ కరెక్ట్గా ఉన్నాయి అని అర్థం. అది ఎంత చెప్పినా అర్థం కాదు, ఎన్నిసార్లు చెప్పినా తెలుపు కాదు అది. వైట్ లైట్ స్పెక్ట్రంలో పెడితే నీకు సెవెన్ కలర్స్ వస్తాయి. వస్తుందా రాదా? అంటే వైట్లో ఏముంది? మన ఏడు చక్రాలు చెప్తాం కదా మూలాధారం నుంచి, ఆ మూడు కలిసి ఉండి రావటం లేదు, చేత కావటం లేదు అది. అది ఆ ఏడుపు సాధనల యొక్క బాధ, అది సెవెన్ కలర్స్. సరే చేస్తే మనకి శాస్త్రం గురించి దాని గురించి ఏదో చెప్పుకుంటూ వస్తాడు, ఇలా చెప్తున్నారండి అలా చెప్తున్నారండి ఇదంతా అండి, ఇంకా మేమేం చేయగలమండి, ఇదే శాస్త్రము అని. అప్పుడు సెకండ్ స్టాప్లో సాంఖ్యయోగము అని స్టార్ట్ అవుతుంది. సాంఖ్య అంటే కూడా తెలీదు, సాంఖ్య దర్శనము అని ఒక ఫిలాసఫీ ఉంది, దాని యొక్క బేసిస్ ఉంది అందులో. అందులో వాడు ఏం చెప్తాడు అంటే, ఎవడు చావడు, చవేది ఫిజికల్ శరీరమే. సాంఖ్యయోగం చదివితే అర్థమవుతుంది కదా, నువ్వు ఎవరిని రా చంపుతున్నావు, నువ్వు ఎవరిని చంపటం లేదు, శరీరాలు పోతున్నాయి అంతే, కానీ కర్మ ఉంటుంది. నేను చెప్తున్నది కర్మ గురించి చెప్తున్నాను. ఈ సంచిత కర్మ అందరికీ ఉంది, మిగిలిపోతుంది చచ్చాక, అది మా మనస్సులో ఉంటుంది. ఈజ్ ఇట్ వెరీ క్లియర్? చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇదంతా మొబైల్ టీవీ ఎలా మీరు సాంఖ్య దర్శనానికి ఉపయోగించాలో తెలిస్తే ప్రతి క్షణము పెద్ద సాధనే. అందుకు ఇది చెప్తున్నది. సాంఖ్యయోగం అంటే అర్థమైందా ఇప్పుడు మీకు? సాంఖ్యయోగము అంటే ఆ దర్శనం ఏం చేస్తుంది అంటే, భౌతిక శరీరం ఉన్నా లేకపోయినా నువ్వు ఉంటావు, అది సింపుల్గా అర్థం చేసుకోండి. అందులో భగవద్గీతలో దర్శనుడు కృష్ణుడు చాలా స్పష్టంగా వాడికి అర్థమయ్యేటట్టు చెప్తాడు, ఎవరిని చంపుతావురా ఏం చేస్తావురా అవేమీ లేదు, అంచేత దాని గురించి మరీ కావక్కర్లేదు అని చెప్తాడు. ఇందులో యోగా గురించి రెండు స్పెసిఫిక్ డెసిషన్స్ ఉన్నాయి. ఈ యోగా అనే మాట కరెక్ట్గా అర్థం చేసుకోండి. యోగము అంటే మన ఈగో చెప్పానే, వాడి ప్రకారం నేను జయిస్తాను, మన యోగం అది అవ్వాలి, వాడితో యోగం పట్టుకోవాలి. ఏమీ క్లియర్? ఇప్పుడు అనన్యాశ్చింత ఎంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం, గ్యారంటీ ఇస్తున్నాడు. నువ్వు దాన్ని పట్టుకోరా ఈగోని, ఇంకంతా యోగము క్షేమమే. అంటే అందులో బాధ అది ఏమైనా ఉంటుందా అంటే ఉంటుంది, కానీ ఎలాంటివి? వీడు ఇంజనీరింగ్ చదవాలి అంటే ఐదేళ్ళు చదవాలా అక్కర్లేదా? పరీక్షలు చదవటం టెన్షన్ ఉంటుందా ఉండదా? ఆ టైప్ ఆఫ్ ఉంటుంది తప్ప, యోగా ఏదో బాధపడింది దానికి కర్మ పట్టింది అని కాదు, అంత ఇవల్యూషనే. యోగా అంటే ఇవల్యూషన్ అంటే అర్థమైంది ఇప్పుడు. నువ్వు టెన్త్ క్లాస్ చదివావు కష్టమే, కానీ యోగం ఇంటర్మీడియట్ ఎనదర్ యోగం, ఇంజనీరింగ్ ఎనదర్ యోగం, యోగానే ఇవంతా. కానీ పరీక్ష అప్పుడు మీకు టెన్షన్ తెలుసు కదా ఎలా ఉంటుందో, కానీ అది పాజిటివా నెగిటివా? అంచేత మీ జీవితం అంతా కూడా యోగగా మార్చుకోమని చెప్తాడు అక్కడ. ఇది నాకేం చూపించొద్దమ్మా, 18 అధ్యాయాలు చెప్పండి. కర్మ గురించి చెప్తున్నాను నేను. అర్జున విషాద యోగం నుంచి సాంఖ్యయోగం. సాంఖ్యయోగం అంటే అర్థమైంది కదా ఇప్పుడు. నేను మూడు గుర్తుంచుకోండి, సంహిత, ప్రారంభ, ఆగామి కర్మల గురించి చెప్తున్నాను నేను. అంచేత డైవర్ట్ కాకండి మళ్ళా, కానీ అవసరం ఇవంతా. సరే, ఈ సాంఖ్యయోగంలో ఒక విషయం ఏమైంది అంటే, ఎవడు పుట్టినా చంపినా ఏం చేసినా ఎవడు చావటం లేదు, అది క్లియర్గా అర్థమైంది. అంచేత ఎవడు చావటం లేదు అర్జున, ముందుగా దెబ్బలాడుతున్నావు, ఆవిడ చూస్తున్నాడు, ఆవిడ కర్మ ప్రకారం వాడు చూస్తున్నాడు అంతే. కానీ చివరికి ఏం జరుగుతుంది అంటే కర్మ మిగులుతుంది, దాని ప్రకారం మళ్ళీ నెక్స్ట్ బర్త్ ఇంకా ఏడుపులు జరుగుతూ ఉంటాయి, అలా సైకిల్. దానికి కరెక్షన్ చేయండి కర్మయోగ అని చెప్తాడు. మనం యాక్షన్ ఎలా చేయాలి అన్నది చాలా ఇంపార్టెంట్. కర్మ చెయ్యాలి అంటే థాట్ సరిపోదు, యాక్షన్ కావాలి. ఎవరినైనా కొట్టేస్తాను అంటే ఏమవుదు, కొడితే కర్మ అవుతుంది. కర్మ కర్మ అంటే అర్థమవుతుంది, యాక్షనే కాదు రిజెక్షన్ కూడా వస్తుంది. ఇంకొక యాక్షన్స్ కావాలి. సాధన చేస్తే ఫిజికల్ గా చేస్తే తప్ప కర్మ లేదు. ఎక్కువ మంది కూర్చొని చేస్తూ ఉంటారు, కానీ కూర్చోటము అవసరమే. ఏదో ఒక విషయం డాక్టరు పెద్ద ప్రాబ్లం ఉందంటే మందు చేయాలి కర్మ చేయే ముందు ఆలోచిస్తాడు, మెడిటేషన్ చేసి ఈ మందుకి ఏం చేయాలి ఏం చేయాలి అని చేసి ఆ రోగాన్ని కరెక్ట్ చేసుకున్నాక యాక్షన్ కర్మ చేస్తాడు. పర్వాలేదు. ఇప్పుడు కర్మయోగం అర్థమైంది కదా, స్టెప్స్ అర్థమవుతుందా మీకు? కర్మ తర్వాత జ్ఞాన విజ్ఞాన నాలుగో అధ్యాయం. కర్మ చేసుకుంటేనే యాక్షన్ వస్తుంది, యాక్షన్తో నాలెడ్జ్ వస్తుంది. నాలెడ్జ్ వస్తుంది. నాలుగో అధ్యాయం పేరు చదవండి. అంచేత కర్మ అనేది రెండు రకాలుగా మీకు డెవలప్ అవుతుంది, బై నాలెడ్జ్ అండ్ బై యాక్షన్. కర్మ డాక్టర్ కర్మ ఒకలాగా ఉంటుంది, వాడి నాలెడ్జ్ అది. ఇంజనీరింగ్ నాలెడ్జ్ ఇంకోలాగుంటుంది. సాంస్క్రిట్ చెప్పేవాడు లాంగ్వేజ్, ఇప్పుడు జ్ఞాన కర్మ అర్థమవుతుంది కదా లింక్, అది మీరు చూసుకోండి అని చెప్తాడు అందులో. దాని తర్వాత చాలా ఇంపార్టెంట్ చాప్టర్ ఉంది ఐదోది, కర్మ సన్యాస యోగం. అది ఇప్పుడు మీకు అందరికీ ఉంది, మీ అందరికీ కర్మ సన్యాసంలో ఉన్నారు. బదులు మిక్సీ కర్మ సన్యాసం. కర్మ సన్యాసం అంటే అర్థమవుతుందా? నడిచి ఎక్కడికో వెళ్ళాలి అంటే ఇప్పుడు ప్లేన్లో వెళ్ళిపోవచ్చు, లేకపోతే కారులో వెళ్ళిపోవచ్చు. కర్మ సన్యాసం జరుగుతుంది, కర్మ వదిలేస్తున్నారు, చేస్తున్నారు కదా. అంటే మీరు ఏం చేస్తున్నారు, కర్మ మీరు చేసే పనిని చాలా తగ్గించుకున్నారు. ఇజ్ ఇట్ క్లియర్? కర్మ సన్యాసం అంటే అర్థమైంది కదా. మీ కర్మ సన్యాసం తగ్గింది, పని చాలా జరిగిపోయింది. కానీ కర్మ సన్యాసం తర్వాత ఆరో అధ్యాయం మీరు చేయటం లే, ధ్యాన యోగం అని కూడా అంటారు. ఇదంతా ఎందుకు అంటే, నువ్వు ధ్యానంలో ఉండటానికి ఫ్రీడమ్ కావాలి కనుక నీకు ఇన్ని కర్మ సన్యాసులు లేవు. కర్మ సన్యాసులు అవుతే అందరికీ ఉన్నాయి, కానీ ఇన్నో ధ్యానం. ఇది ఒక లెవెల్ ఫిజికల్గా జరిగేటటువంటి ఒక సిక్స్ గ్రూప్స్ ఆఫ్ థింకింగ్లో ఒక లెవెల్ ఆఫ్ కాన్షియస్ ధ్యానం వరకు వచ్చాం. ఇప్పుడు ధ్యానం అంటే ఏంటో కూడా చాలామంది దగ్గర కళ్ళు మూసి కూర్చోవటమే తప్ప, ఈ ధ్యాన యోగంలో ఏం చేస్తాం మనం? గురువును ఎవరిను ధ్యానం చేస్తాం కదా. కానీ అసలు ధ్యానం అంటే ఏమిటో అది చేస్తున్నావా లేదా అంటే నా క్వశ్చన్ మార్క్. ఎవడో ఏం చేయటం లేదు ధ్యానాన్ని. ధ్యానానికి పతంజలి చెప్పాడు ఏం చేయాలో. ధ్యానం అసలు ఉద్దేశ్యం అది. కానీ ఆ ధ్యానానికి ముందు ఈ ఐదు ఉన్నాయి, ఇవన్నీ మీరు కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. చేసుకుని ధ్యానంలోకి వచ్చారు. ఈ ధ్యానంలో ఉన్నప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాను అంటే, అప్పుడు మీకు సంచిత కర్మ పూర్తిగా అర్థమవుతుంది. మీ సంచిత కర్మ ఇంపార్టెంట్. ఏ దేవుడు ఎక్కడుంటే నీకు ఏం చేస్తాడు రావాడు? నువ్వు ఫ్రీ అయ్యేంత వరకు వాడు ఏం చేయలేడు, నీకు ఏమీ చేయలేడు. జైల్లో ఎవడో ఉన్నాడు, వాడు బయటకు వస్తే కదా ఏదైనా చెయ్యాలి. నువ్వు బాడీలో ఇరుక్కుపోయి ఉన్నావు. ఈ బాధలు ఇవంతా ఏడ్చుకుంటూ చేడుస్తూ ఉంటాం మన జీవితాన్ని. దాడు ఇంకో సంచిత అలా వస్తూ ఉంటాయి లైఫ్ ఆఫ్టర్ లైఫ్, ఏం అవ్వదు అక్కడ. కానీ నువ్వు ఎప్పుడైతే ధ్యానం చేయటం మొదలెడతావో ముందు మీ సంచిత కర్మ తెలుస్తుంది. ఎవరి సంచిత కర్మ వాడిది? అంచేత ఏ గురువు ఏమి చెప్పలేడు దాని గురించి. ఇలా చెయ్యని చెప్పగలడు, కానీ నీది వేరు వాడిది వేరు ఇద్దరికి కలిపి ఒకటే ఇస్తాడా? డాక్టర్ దగ్గరికి వెళ్తే అందరికీ ఒకే ఇంజెక్షనా? ఏమో ఇప్పుడు అలా చేస్తున్నారేమో అది వేరే విషయం. కానీ మనుషుల కర్మ బట్టి ఔషధం మార్చడం లేదు కదా. అంచేత ధ్యానం ఆత్మ సంయమం, మీ ఆత్మనాన్ని కంట్రోల్ చేస్తారు. ఆత్మ అంటే ఈగో, దాన్ని పట్టుకోవాలి మీరు. మీ లెవెల్ ఆఫ్ కాన్షియస్ అక్కడే ఉండండి. అక్కడ నేను ఏం సాధన చేయాలి అనే మాట మీరు ఇప్పటికే అర్థం లేదని మళ్ళీ మళ్ళీ చేస్తున్నాను. మీరు దేర్ ఆల్రెడీ. వాడు ఏడ్చేనే నీ పుట్టికేవు చచ్చావు, మళ్ళీ వాళ్ళ దగ్గరికే పోతావు. ఐ మే క్లియర్ వాట్ ఐ హావ్ టెల్ యు? నువ్వు చచ్చావు, చచ్చాక ఎక్కడికి వెళ్తావు? ఈగో దగ్గరికి వెళ్తావు. ఆ ట్రయాంగిల్ చూపించని అక్కడికి వెళ్తాం. మెంటల్ లెవెల్లో ఉన్నాడు వాడు. మళ్ళీ ఇంకో జన్మ అక్కడి నుంచే వస్తుంది. మళ్ళీ ఇంకో జన్మ ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ అక్కడికే వెళ్తుంది. అందుకని ఆత్మ సంయం, వాడ ఆత్మే అది. ఆత్మ అనే అర్థం కూడా చాలామంది తెలియదు. ఆత్తేతి ఆత్మ, తినేవాడు అని అర్థం. ఆత్మ అర్థం కూడా తెలియదు మనకి. అత్తేతి తినేవాడు, ఏం తింటాడు రా, నీ చేసిన కర్మలు తింటాడు. దానికి ఉదాహరణ కూడా చెప్తాడు. ఒక పక్షి ప్రయత్నం ఉంది, రెండో అక్ష కింద నుండి ఇదన్నీ చేసుకుంటూ ఉంటుంది, వాడు చూసుకుంటూ ఉంటాడు. దానికి సాక్షి అని కూడా అంటాం. సాక్షి సాధన అని కూడా చేసుకోవచ్చు. మీ పేరు ఏం చేసుకున్నా వెళ్లాల్సిందే మీ ఈగోని పట్టుకోవాలి. వెరీ క్లియర్. దానికి నువ్వు చేసేది ఏముంది? ఇస్ ఆల్రెడీ దేర్. వాడు ఉంటేనే నువ్వు బతికున్నావు. ఇప్పటికీ నీకు తెలియకపోయినా అవునా కాదా, ఈ జన్మన గత 99 జన్మలను బట్టి కూడా వాడే, ఇంకా రాబోయేటటువంటి జన్మల్లో కూడా కర్మ ఉంటే వాడే చెయ్యాలి. చిత్రగుప్తుడు అని వాడు చిత్రగుప్తుడు. ఎవడ చిత్రగుప్తుడు? వాడు. కానీ చిత్రగుప్తుడు ఇప్పుడున్న జడ్జి వాళ్ళలా కాదు. వెరీ పర్ఫెక్ట్, కరెక్ట్, బ్యాలెన్స్ ఎప్పుడు వాడు చూసుకుంటూ ఉంటాడు కరెక్ట్గా. ఎవడు? నువ్వే. నీ చిత్రగుప్తుడే వాడు. నీకు తెలియదు వాడు ఏం చెప్తున్నాడు. దాన్ని చూసుకుంటూ ఉండండి, ఏం జరుగుతుంది, ఏం పనులు చేస్తున్నాము. ఫాస్ట్ అప్ చేయటానికి చెప్తున్నాను నేను. 99 జీవితాల కర్మని మీరు జాగ్రత్తగా వాడుకుంటే 9 రోజుల్లో ఫినిష్. గురువులు చెప్తున్నారు. అంచేత మీరు ఉపయోగించాలి దాన్ని. అంతే తప్ప మీరు వినరు అంటే కర్మ అలాగే ఉంటుంది. సంచిత కర్మ అంతవరకు అర్థమైందా? ధ్యానంలో, మెంటల్ ప్లేన్లో, జీవాత్మ, జీవాత్మ అందం, ఆత్మ అనకుండా జీవాత్మ అంటే మనకు కాస్త ఈజీగా అర్థమవుతుంది. ఈ పేర్లన్నీ మీ ఇష్టం వచ్చిన పేర్లే. దాని మీద దెబ్బలాట తెచ్చుకోకండి. మీకు ఏం నచ్చితే అది సోల్ అనుకోండి, ఏదైనా అనుకోండి. దీని గురించి చెప్తున్నాను నేను. వీడు మెంటల్ ప్లేన్లోనే ఉన్నాడు అన్న సంగతి గుర్తుంచుకోండి. ఈ మనస్సు తర్వాత ఇంకా 2 శ్లోకాల గురించి చెప్తున్నాం మనం. కానీ ముందు ఇది క్లియర్ అవ్వాలి కదా. వాడు క్లియర్ అయిపోతే ఏం జరుగుతుంది అంటే ఇంకా ఈ బహువుని మీది ఎది దాని జన్మ అని తవచార్జున దా అంతా స్టార్ట్ చేస్తాడు 2 అధ్యాయం. నాకు అన్ని జన్మలు ఉన్నాయి, నీకు అన్ని జన్మలు ఉన్నాయి, కానీ నాకు తెలుసు నీకు తెలియటం లేదు. ధ్యాన ఉద్దేశం అది. అక్కడ ఏమవుతుంది? సంచిత కర్మ మీకు చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. ఇన్ని 99 ఏళ్ళ బట్టి ఉన్నాను, ఇంత సంచిత ఉన్నది. కానీ అక్కడ నువ్వేం చేయలేవు. ఇంత ఉంది అని తెలుసు, అంతే. యు నో ఇట్. అందుకే చెప్తాడుగా, బహువునిమే జనీజాని తన్మాని తవజాదిన అవన్నీ నాకు తెలుసు, నీకు తెలుస్తుంది. కానీ తెలిసాక ప్రాబ్లం ఏం చేయాల్సిన ఈ లైఫే. అంతకంటే నువ్వేం చేయలేవు, ఏమీ చేయలేవు. అంచేత నువ్వు చేయాల్సిందంతా ఎక్కడ చేయాలి? ఈ లైఫ్. ఇక్కడ గురువులు చెప్పేది ఏంటి అంటే, మీ వెనకాతల తల్లి తండ్రుల 18 మంత్స్ పవర్ ఉన్నది. అసలు ఇందుకీ చాలామంది తెలియదు అసలు మాతాపిత అనే మాట ఎందుకంటారు. ఇక్కడ మాతా పితాతో కాదు, అక్కడ ఉన్నవాళ్ళు. ఎక్కడి నుంచి అవుతే ఇది వచ్చిందో అని చెప్తున్నామే, అది బహువుని జన్మ నుంచి వస్తుంది. ముందు ఫాదర్ దగ్గరికి, ఫాదర్ నుంచి మదర్ దగ్గరికి 9 మంత్స్. చేత ఈ ఫాదర్ ఈ మదర్కి ఏం తెలీదు, వాళ్ళకి తెలుసు ఎలా వచ్చిందో. కొంచెం అర్థం కలిగానే ఏంటో ప్రాబ్లమ్, కాస్త జాగ్రత్తగా. అందుకని మీకు స్పీడప్ అవుతుంది. ఇప్పుడు స్పీడప్ ఎందుకు అవుతుంది అంటే అలా దింపుతున్నాయి అవంతా ప్రారంభ ఈ లైఫ్లో సంచిత కర్మలో. ఈ ఫిజికల్ ప్లేన్లో ఆ చిత్రగుప్తుడు ఈగో లెవెల్ నుంచి, ఈగో అంటే ఎవరో చెప్తున్నానో అది ఎప్పుడు గుర్తుంచుకోండి, జీవాత్మ డిసైడ్ చేసుకుంది ఈ ఫిజికల్ ప్లేన్లో ఉండాలి అని. ఉంటే ఇంకా వాడికి ప్రారంభ స్టార్ట్ అవుతుంది. ప్రారంభ నెగిటివే అనుకోవద్దు. మనకు అది అలా అలవాటు అయిపోయింది. ప్రారంభ అంటే ఏడుపని. ఏడుపేం కాదు, మీకు జరిగే సుఖాలు కూడా దానివల్లే వస్తుంది. కానీ అది మనం సుఖాలు ఎప్పుడు అసలు లెక్క పెట్టాం. ఎప్పుడైనా బాధ వచ్చినప్పుడే ఎప్పుడైనా కృష్ణుని పట్టుకుంటాం తప్ప. అందుకే కబీర్ దాస్ ఎప్పుడు అంటూ ఉంటాడు, కష్టం ఉన్నప్పుడు దేవుణ్ణి చేస్తావు, అసలు సుఖంగా ఉన్నప్పుడే దేవుణ్ణి పట్టుకుంటే అసలు కష్టం ఎక్కడ రా అంటాడు. కానీ బాధలో ఉన్నప్పుడు వచ్చే ఆ ఏడుపుందే అది సుఖంగా ఉన్నప్పుడు రాదు. కానీ తెచ్చుకోవచ్చు. సరే, ప్రారంభం వరకు అర్థమైంది కదా. ప్రారంభం ఎక్కడి నుంచి వచ్చిందో మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నీదే వచ్చింది. 100 జన్మ అనుకున్నాం కదా, 100 జన్మలో ఉన్న సంచిత కర్మలోంచి తల్లి తండ్రుల వల్ల, అది ఎప్పుడు చాలా ఇంపార్టెంట్, వల్ల నీ ప్రారంభం వచ్చింది. కానీ నీ సంచిత కర్మ తీసుకొచ్చిన తల్లి తండ్రులకు మీకు ఏ విధమైన సంబంధము లేదు. ఎవరిది? వాళ్ళదే. ఇస్ దిస్ వెరీ క్లియర్? చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులకి ఏం లింక్ లేదు. వాళ్ళకి ఎంతవరకు లింక్ అప్పు ఏమంటే, వాడు పుట్టేటటువంటి ఆ జీవాత్మ ఈ తల్లిదండ్రులతో నేను వస్తున్నాను. ఎందుకన్నాడు అంటే వాడికి ఉన్న బ్యాలెన్సులు ఉన్నాయి, వాళ్ళకి ఏవేవో గందరగోళాలు ఉన్నాయంతా. సరే, ప్రారంభం వచ్చేసింది, పుట్టాడు. ఇప్పుడు ప్రారంభ కర్మ స్టార్ట్ అయింది. సంచిత కర్మ ఈగోలో ఉంది, అందులో నీకు కావలసిన ఇవి బయటకు వచ్చి. క్లియర్గా అర్థమైందా ఏం చెప్తున్నాను? అది మీకు చాలా క్లియర్గా అర్థమవుతే తప్ప ఈ కర్మ సిద్ధాంతం అర్థం కాదు. తల్లిదండ్రులు ఉన్నారు, కరెక్ట్. ఈ తల్లిదండ్రులు నీ యొక్క సంచిత కర్మలోంచి తండ్రి ముందు లాక్కొస్తాడు, దెన్ ద మదర్, ఆ మదర్ నుంచి ఫిజికల్కి. కానీ ఈ స్టెప్స్ అంతా కూడా 18, ఇది దేనివల్ల వచ్చింది? నీ సంచిత కర్మ వల్ల వచ్చింది, తల్లిదండ్రులకి ఏ సంబంధము లేదు. కానీ కార్మిక లింక్స్ ఉంటాయి కదా, వీళ్ళకి ఉంటాయిగా కార్మిక లింక్స్. దాంట్లో ఈ కర్మలో వాళ్ళిద్దరికీ ఏ విధమైంది ఉన్నది అని చూసుకోవటం అదంతా ఇదివరకు జరిగేది. ఇప్పుడు నాకు తెలీదు తల్లిదండ్రులకి పిల్లలకి కర్మ ఉందో లేదో నాకు తెలీదు. మీరు అది అర్థం చేసుకుంటున్నారా భారతీయ సంస్కృతి యొక్క గందరగోళం? అసలు తల్లిదండ్రులు వాళ్ళ పిట్టక ముందే ఎవరు కావాలి అన్నది ఆలోచించి వాడితో, ఒరే నీకు ఇంత సంచిత కర్మ ఉంది, దాంట్లో మేము ఇంత చేయగలం, మీరు దాన్ని ఎంత తెచ్చుకుంటావో తెంచుకో అనే క్లియర్. తల్లిదండ్రులకి ఆ హెల్ప్ ఉంది, బాబు నీకు ఉంది కర్మ ఉంది, నువ్వు రావాలి, మాకు కర్మలు ఉన్నాయి కొన్ని మీతో, మనందరం కలిసి చూసుకుంటూ. కానీ ఇక్కడ వాళ్ళ వాళ్ళ కర్మలే, వాడి కర్మ గురించి కాదు మాట్లాడేది, తల్లిదండ్రి కూడా వాళ్ళ కర్మలే. దానికే కర్మల గురించి ఉంది ఏంటండదు, ఇప్పుడు కర్మలో చెప్పాలి, అందుకు ఇది చెప్పింది. ప్రారంభ కర్మ గురించి చెప్పటానికి ఆ శ్లోకం తెలియాలి. ప్రారంభం గురించి చెప్తున్నాను నేను, కానీ ప్రారంభం నెగిటివే లేదు, పాజిటివే ఉంది. మనకి ప్రారంభం అంటే నెత్తి నేల పెట్టిన రెండు ఉన్నాయి, ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు అన్నది ఇప్పుడు మీకు అర్థమయ్యి భగవద్గీత ఎలా తర్వాత ఉపయోగించింది అనేది. మొదటి 6 చెప్పింది సంచిత కర్మ గురించి వచ్చింది, అది చెప్పాను కదా ధ్యానాన్ని ఈగో గురించి. ఇప్పుడు ప్రారంభ కర్మ ఎలా ఇందాక సంచిత వచ్చింది, ఇప్పుడు ప్రారంభ కర్మ ఎలా వస్తుంది మిగతా 6 అధ్యాయాలు. ఏంట్రా వచ్చిందా? ఆపులే, సరే సరే తర్వాత చూద్దాం. మీకు శ్లోకం అర్థమైందమ్మా, రుణానుబంధ రూపేణ పశు పత్ని సుత ఆలయ, ఇవి 4. ఇది జాగ్రత్తగా చూసుకోండి ప్రారంభంలో, దానికి ఇదంతా స్ట్రెస్ చేస్తుంది. ఇది రుణాలే, రుణాలంటే అర్థం ఏంటి, రుణానము అంటే అర్థం ఏంటి, ఇచ్చాకపోయింది ఫినిష్, ఇంకా లింక్ ఉండదు, లింక్ ఉండే ఉండదు. పశు, పశు అంటే పశువు అని ఒక అర్థం ఉంది, పాషబడింది తాడుతో లింకప్ అఫ్ అనో అర్థం ఉంది. అంచేత మనందరం దేంతో లింకప్ అవుతున్నాం, పశువులతో. పశువు అంటే అర్థమైంది కదా, పశువు అంటే పశువు ఒక అర్థం ఉంది, పశువు అంటే పాశము, ఆ పాశం అన్ని తయారు చేసుకుండి అందరినీ కుటుంబంలో. పశువు తర్వాత పత్ని అనేది చాలా మందికి అర్థం తెలియదు, పత్ని అంటే భార్య అనే అర్థం కాదు. ఫిజికల్ ప్లేన్లో నువ్వు బయట ఇచ్చేది ఏదైనా పత్ని, ఎనీథింగ్ నువ్వు బయటకి తీసుకురావాలి. పశు పత్ని తర్వాత సుత, సుత ఫిజికల్ లైన్ ఉంది, నీతో పుట్టిన వాళ్ళు అన్న అర్థం కూడా ఉంది. ఎవరితో లింకప్ అయిన దాంట్లో రెండు రకాలు ఉంటారు, ఒకళ్ళకి నువ్వు హెల్ప్ చేసేవాడు, ఇంకోడు నీకు హెల్ప్ ఇచ్చేవాడు. సుతాడికి నువ్వు ఇవ్వాలి అంటే నువ్వు ఇందుకి ఇచ్చేది ఏంటో అర్థం అవుతుంది. సుత ఆలయ, ఆలయ అంటే ఇల్లు. కానీ అన్నిటికంటే పెద్ద హౌస్ గురించి మీకు తెలియదు, మీ బాడీ చాలా, బాడీ గురించి మీరు మీ ఆలయం కింద చూడరు. దేవాలయం అంటే ఏదో కంటిని చూస్తారా అని, దేవాలయము అంటే అది బాడీ, ఫిజికల్ బాడీ. సరే ఆ యాంగిల్లో వెళ్ళొద్దు మనం, ఇక్కడ దీనికి వెళ్తున్నాం. సంచిన, సంచిన అయిపోయింది, ప్రారంభంలోకి వచ్చినప్పుడు ఇవి 4 ఉంటాయమ్మా. రుణానుబంధ రూపేణ పశు, ఎవరితో లింకప్ అయి ఉంది పశువు, ఎవరితో ఉన్నావు, ఆఫీస్ అండ్ సబార్డినేట్, అక్కడ పశువులేగా లింక్. అక్కడ నువ్వేం చేయాలో అన్నది చూసుకో, వాడేం చేస్తున్నాడు అన్నది ఇంపార్టెంట్ కాదు. నీ కర్మని డెవలప్ చేసుకోవాలని చెప్తున్నాం కదా, అంచేత వాడు చెప్తే కానీ మేము చెయ్యము. దానికి ఇంట్లో చాలా స్పష్టమైంది నేను చెప్తాను. శ్రీ సూక్తుడు లాస్ట్ శ్లోకం, శ్రీ సూక్తుడు ప్రారంభం గురించి ఇవంతా చెప్తున్నాను, అది అర్థం చేసుకున్నాను. ఈ శ్లోకం అర్థం అవటం లేదే అసలు, క్లక్ అక్కడ ఉంది. మీరు అది కరెక్ట్గా పట్టుకోగలిగితే మీ ప్రారంభాన్ని ఏ రోజుకు ఆ రోజు లాగిన్ చేయొచ్చు. యశుచి ప్రయతో భూత్వ యతి. శుచి అనే మాట ఉంది అక్కడ, యశుచి ప్రయతో భూత్వ యహేచమన్మహం. శుచి అంటే ఏంటో తెలియదు, క్లీన్లీనెస్ కావాలి ఇంట్లో. నీ వాడి కర్మకి, విధుల్లో వాడే కాదు, నీ కర్మ సెట్ అవ్వాలంటే నువ్వు క్లీన్గా ఉంచుకోవాలి. బయట వాడు ఏడుస్తా నీకెందు నాకెందు. శుచి అంటే ఏంటో తెలియదు. శుచి అన్నది మెంటల్ ప్లేన్స్లో మూడు లెవెల్స్ ఆఫ్ లెవెల్స్ ఉన్నాయి. ఇందులో హయ్యెస్ట్ లెవెల్ శుచి ఈగోని పడుతుంది, జీవాత్మ ఉపయోగించేటటువంటి మనస్సుని శుచి అంటాం. ఇంకో రకమైనటువంటి క్లీనింగ్ ఉంది, పావక. పావక మనం ఫిజికల్గా ఉపయోగించేది, కానీ పావక పావక అంటే అర్థమైంది కదా, కుకింగ్ అయిపోయింది. కానీ ఇప్పుడు ఇరియన్ ఐరన్ రావాలి, ఎలా వస్తుంది? పావక. ఎక్కువ హై టెంపరేచర్లో మళ్ళీ పావక చేయాలి అని అర్థమైందా? పావక అంటే అర్థమైందా? పావక అనే హీట్ నీ ఫుడ్కే కాదు, ఏది ప్యూర్ చేయాలన్నా ఫిజికల్గా పావక పన్ను ఉపయోగపడుతుంది. ఫిజికల్గా అది క్లియర్. పావక ప్రాణశక్తిలో పవమాన ఉంటుంది, అగ్నిని పవమాన అంటాం. అందుకే రుద్రుడికి కూడా 49 ఉంటాయి, 49 వాయువులు చెప్తారు కదా మరుత్తులు, అది పవమాన. ఇదంతా కర్మకి మీరు ఉపయోగించుకోవాలి. చిత్త పావక కరెక్ట్గా పడితే ఫిజికల్ క్లీన్గా ఉంటుంది. ప్రాణమయం కరెక్ట్ చేయాలంటే పవమాన, మైండ్ కరెక్ట్ చేయాలంటే శుచి. ఆ మూడు లెవెల్స్ ఆఫ్ ఫైర్స్ అవి. చేత మైండ్లో ఉన్న ఫైర్ ఫిజికల్గా మంటే ఇవ్వదు, కానీ కావలసిన ఫైర్ ఇస్తుంది. తపస్సులు చేస్తారు. కార్ల్ మార్క్స్ కమ్యూనిజం తయారు చేయ ముందు డెస్కాపెటే ఎంత చదివాడు నీకు తెలుసా? నేను చెప్తున్నది ఏంటో, డెస్కాపెటే రాశాడు కదా, దానికి ముందు లైబ్రరీలో ఎన్ని సంవత్సరాలు చేశాడు, చేసి ఆ పుస్తకం తయారు చేశాడు. తయారు చేసే కమ్యూనిజం ఇప్పుడు ఎక్కడుంది? ఉంది ప్రపంచంలో. కమ్యూనిజం అనే పవమాన చాలా క్లియర్గా తెలుసు వాడికి. ఇప్పుడు పొలిటికల్గా ఏదో దెబ్బలు చేసుకుంటారో అది వేరే విషయం. అందుకని ఈ మూడు అగ్నిల గురించి చెప్తున్నాను. ఇదంతా దేని గురించి చెప్తున్నాను నేను, దేనికి ఇగలంతా చెప్తున్నాను డైరెక్ట్ కాకండి. ఈ జన్మలో ప్రారంభ కర్మను శుచితో కరెక్ట్ చేయాలి, దానికి గోలంతా చేయించి పావక. కానీ హయ్యర్ మైండ్ వరకు నువ్వు వెళ్ళాలి అంటే మనకి ఫిజికల్ నుంచేగా రావటం, డైరెక్ట్ శుచికి వెళ్ళలేవు నువ్వు. అంటే ఇంకా ఆ లెవెల్లోకి మనకి చేత కాలేదు అని చేత అగ్ని వేస్తాం, పావక దీపం వెలిగిస్తాం కదా. గురువులు వాళ్ళు ఇష్టం అయితే ఆ అఖండ దీపం అలా కంటిన్యూస్గా పెట్టుకుంటారు. మనం పెట్టుకుంటాం అనేది మూర్ఖత్వం. ఇంకేంటే మనం పెట్టుకున్నా నిజంగా వెలుగుతున్నా ఎన్ని సంవత్సరాలు మన బ్రెయిన్లో ఏమి ఉండదు, ఇంకేంటే శుచిలో ఉంది అది, ఇందులో ఏం లేదు. ఇది స్టార్ట్, ఇక్కడ నుంచి జంప్ చేయాలి. కానీ దీపాలకి ఉన్న విలువ ఉంది, గ్యారంటీగా ఉంది. అందుకని మనం దీపాలు గ్యారంటీగా వెలుగుంటాం. పరమ పూజ గురుదేవులు అయితే 5 వాడిస్తాడు, 3 ఎందుకదా, మీ 5 శరీరాలు డెవలప్ చేద్దాం. ఇంకా ఆ లెవెల్ చెప్తే ఈ లెవెల్లో అయినా ఆవిడు చేయటం లేదు, అది వేరే విషయం. కానీ ఇవంతా ప్రారంభంలో భాగమే. చేత ప్రారంభం ఏ అగ్ని వాడాలి మీరు? శుచి. మీకు తెలుసా క్యాన్సర్ ఉన్నవాళ్ళు ఏదో ఒక రూమ్ రోజు క్లీన్గా ఉంచుకుంటే క్యాన్సర్ తగ్గిపోతుంది. చేయడు అసలు ఇళ్ళు ఎలా ఉంటాయో నేను చూస్తూ ఉంటాను కదా, చూస్తూ వీరుకుంటూ ఉంటాను. నాకు ఎలా అనిపిస్తుందో మీరు ఊహించుకోండి. ఆ శుచి ఆ లెవెల్లో ఆలోచిస్తూ ఉన్న వాడికి ఆ ఇల్లు అవి కనిపిస్తే ఇలా కనిపించినా ఒప్పుకోను నేను, ముడతలు నేను ఒప్పుకోను. నేను చాలాసార్లు చెప్తాను మనుషులకి, ఇప్పుడు చెప్పినా వింటున్నారే తప్ప లేచి దాన్ని కరెక్ట్ చేసి పుట్టవచ్చు కదా, అది చేస్తే రిజల్ట్స్. ఇంకా అది కరెక్ట్గా ఉంచాలి, క్యాన్సర్ తగ్గిపోతున్నామా? నేను చాలామందిని అలా చేయించిన వాడిని నేను చూశాను. నేను ఈ విషయాలు నేనేం చేయించలేదు, ఎవడైనా చేస్తూ ఉంటే విని తగ్గిందని చూశాను. యంత్రాలు ఉపయోగించుకునేటటువంటి వాళ్ళు వాళ్ళ ఇంటి ముందు వాళ్ళ యంత్రాలు చెప్పేవాళ్ళు. వాడి ఇంటి పేరు ముందు డాక్టర్ ఏదో పేరు రాసి ఎండి డిఎం అని రాస్తున్నాడా? రాయటం లేదా? రాయకూడదా? ఖచ్చితంగా రాసుకోవాలి కదా. మరి మీ ముగ్గులు అంతే, దేవుడికి తెలియాలా ముగ్గులు ఎంతవరకు తీసేస్తారు. రథాలు వేసి, నేను చెప్పిన ఉదాహరణ జోక్ అర్థం అవుతుంది, ఎవడో రథాల బొమ్మ వేసి ఇంటి వయసు వరకు ముగ్గు వేసుకుంటూ వెళ్ళిపోతారు. చాలా ఉంది భారతీయ సంస్కృతిలో శుచి. ఇదంతా ప్రారంభంలో శుచి వాడండి. చాలా కర్మాస్ కేవలం క్లీన్నెస్ ఎత్తపోతాయి. క్లీన్ మీన్స్ క్లీన్ అండ్ రియల్ క్లీన్, కరెక్ట్గా ఉండాలి. కానీ ఈ ప్రారంభంలో ఒక పెద్ద ప్రాబ్లం ఉంది, అది కొంచెం అర్థం చేసుకోండి. అది నెగిటివ్గా చెప్పారు గురువు గారు, మా గురువు గారు చెప్పారు కనుక అలాగే చెప్తాను నేను. దాన్ని ఎలా ప్రారంభ కర్మ గురించి చెప్తున్నాను నేను, ఎలా వస్తుంది చిత్రగుప్తుడితో ప్రాబ్లం అని. ఎక్కడో ఓ 50 జన్మల కిందట ఒక హస్బెండ్, ఒక స్త్రీ ప్రేమ వచ్చింది. ఇంకొక 70వ జన్మలో తల్లిదండ్రుల నుంచి లింకప్ వస్తుంది. 50, 70 అలాగే అనేక జన్మల్లో అనేక లింక్స్ అప్ ఏర్పడి, కానీ కర్మ ఈ జన్మలో ఎలా ఉండాలి అని చిత్రగుప్తుడు ఇవన్నీ లింకప్ చేసుకుంటాడు. ఈ జన్మలో ఆ జన్మలో ఆ జన్మలు ఈ జన్మలు ఈ జన్మలు ఆ జన్మలు ఇవంతా లింకప్ చేసుకుని ఈ జన్మలోకి తండ్రి తల్లికి కిందకు వస్తాడు. అంత ప్రారంభ లింగ సంచితి నుంచి ప్రారంభ కర్మకి బ్యాక్గ్రౌండ్ అలా ఉంటుంది. ప్రారంభ అంటే ఇప్పుడు అర్థమైందా? కానీ అక్కడ ఈ తల్లి తండ్రి కొడుకు దానికి రాబోయేటటువంటి భార్య వీళ్ళ అందరి సంచిత కర్మలోంచి ఈ జన్మలో ఉన్న కర్మలన్నీ ఒక చోటకి తీసుకురావటానికి వాళ్ళకి 10-15 జన్మలు పట్టింది చిత్రగుప్తుడికి. ఇస్ ఇట్ క్లియర్? పెళ్ళయింది, పెళ్ళయ్యాక వాళ్ళ హస్బెండ్ మీద 10 ఏళ్లతో ఉంది. దాని తర్వాత చికాకు వచ్చింది, ఇందుకు దూరం అయిపోతారు. సరే ఇంట్లో వాళ్ళు నువ్వు పెళ్లి చేసుకున్నావయ్యా, నీ వల్ల ఈ గురు వచ్చింది, వీడి వల్ల నా మంచి కొడుకు ఇంత అడ్డదిడ్డం అయిపోయింది, దాన్ని ఎత్తి మీద పడుతూ ఉంటారు. సరే అది ఏడుస్తూ ఉంటుంది. కానీ అసలు ప్రారంభం ఏంటి? నువ్వు ప్రారంభం అర్థమైందా? అది కరెక్ట్ అవ్వాలి. సత బాధలు ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి, అవి ఒక జన్మమే కాదు, అనేక జన్మల నుంచి ఈ జన్మలోకి వచ్చిన ప్రారంభ. ఇంకెక్కడ నువ్వేమీ చేయలేవు, నువ్వు స్పీడప్ చేయొచ్చు. అది గురువులు చెప్పేది. ఇదివరకు అయితే నువ్వు ఎక్కడో పల్లెటూరులో ఎక్కడో పుట్టావంటే ఇంకా ప్రపంచంలో ఏమవుతుంది? కానీ ఇప్పుడు కనుక నీకు కర్మలు అర్థమైపోతే, ఈ మొబైల్ టీవీని కనుక నువ్వు ఉపయోగించుకుంటే 1 డేలో ఫినిష్ ఆఫ్ చేసేయచ్చు ఆల్ నెగిటివ్ కర్మస్. చెప్పింది అర్థమైందా? టెక్నిక్ చెప్పింది అర్థమైంది కదా? దానికి ఆ పాటలు వినమని చెప్తూ ఉంటాను నేను. కానీ ఇదంతా చేసిన తర్వాత, ప్రారంభ అయిపోయిన తర్వాత మీరు ఎటు వెళ్ళాలి? ఆగామి. ప్రారంభంలో నువ్వేం చేయగలవు, స్పీడప్ చేయగలిగితే చేయి. మొబైలు టీవీని ఉపయోగించి చేయగలిగితే చాలా చేయొచ్చు. ఒకరోజు చాలమ్మా ఏ ప్రాబ్లంకైనా, 1 డే ఇస్ ఎనఫ్. లాగించేయచ్చు ఏ ఎంత పెద్ద ప్రారంభ కర్మ అయినా. కానీ శుచి కావాలి, శుచి ఫిజికల్గా క్లీన్లీనెస్ అది ఉంటే మిగతా అన్నీ కరెక్ట్ అయిపోతాయి. కానీ ఇదంతా అయిన తర్వాత ఆగామి కర్మ కూడా చూసుకోవాలిగా. బహుళమే వ్యతీతాన్ని జన్మాన్ని తవచార్జున అన్న కృష్ణుడికి కర్మ ఉంది. రాముడుగా వాళ్ళని కొట్టాడు బాణంతో, ఈ జన్మలో చచ్చాడు బాణంతోనే. కర్మ కృష్ణుడికి రాముడికి కూడా ఫ్రీ ఏం లేదు. ఎటు వచ్చి నీకు ఆ స్పీడ్ అది తెలుసు కనుక నీకు కావాల్సినట్టు బ్యాలెన్స్ చేసుకోవచ్చు ప్రారంభ కర్మ. ఈజ్ ఇట్ క్లియర్? 3 అర్థమయ్యాయి కదా. ఇది పట్టుకోండి కర్మని కాస్త జాగ్రత్తగా. ఆ శుచి చాలా ఇంపార్టెంట్ అయినప్పుడు లైన్లో కూర్చోవాలి. ఇంకంతా కరెక్ట్ అవ్వాలమ్మా. నేను విని రోజు గుర్తుంటుందా మనసులో, నేనే మర్చిపోను. ఏం చెప్తానని ఊరుకుంటా, ఏదో ఛాన్స్ దొరికింది కదా వయసేద్దాం ముటికి. పావక పవమాన శుచి, అక్కడ సీతది శుచి పావక కాదు. మీరు ఇంకా ఆ లెవెల్లో జీవించేస్తే ఈ లెక్చర్లు వింటూ ఉండటమే నేను చెప్తున్నంత వరకు. కానీ ఆ లెవెల్లో ఉండాలి. మళ్ళీ సాధన చేస్తామండి, చూసుకో. మీ 3 డేస్ అయిపోయి ఒకటి గుర్తుంచుకోండి, మాస్క్ చూసిన, బుద్ధిజం చూసిన, ఏమన్నా చూసినా అది దేవా లెవెలే. దేవా లెవెల్ అంటే ప్రాణ, ప్రాణ లెవెల్కి వెళ్ళాలి. దాని ఫస్ట్ స్టెప్. భౌతిక శరీరం అయిపోయింది కదా ఇప్పుడు, ఫిజికల్ ప్లేన్. దాని తర్వాత ప్రాణం వేసే, దాని తర్వాత ఈగో. ఆ ఈగో తర్వాత వెళ్తే ఆ పైకి మన ఆధ్యాత్మికత ఉంది. చేత మీరు కూర్చుని, మేము కూర్చుని ధ్యానం చేస్తామంటే నాకు ఈగోయిజం నాకు అర్థం కాదు. కూర్చుని ఏం చేస్తావు చెప్పింది అర్థమైందా? ఈగో గురించి కదా చెప్తున్నాను నేను. జీవాత్ముడు ధ్యానం చేస్తావా? పనులు చేయాలా? పనులు చేయండి. కానీ కర్మ జాగ్రత్తగా అర్థం చేసుకోండి మీకు. కానీ ఆ కర్మ స్పీడప్ రావాలి మీది. మీ స్పీడ్, ఆ స్పీడ్ ఫిజికల్లో ఏం మారదు. ఫిజికల్లో 24 గంటలే ఉన్నాయి, నువ్వు జీవించాలి ఇంతే. హయ్యర్ లెవెల్స్ లో స్పీడప్ అవ్వాలి. అందుకే గురుదేవులు చెప్తారు కదా, 5 శరీరాలతో జీవించండి అని. మీరు చేస్తున్నారు, ఇప్పుడు మీరు మెడిసిన్ అది చదువుతూ ఉంటే ఫిజికల్ గా ఏం చేస్తున్నారు, స్టూడెంట్ నేర్చుకుంటూ ఉంటే మెంటల్ లో కదా చేర్చుకుంటున్నాడు, కూర్చునే ఉంటాడు, ఒకడు చెప్తూ ఉంటాడు ఇంకోడు వింటూ ఉంటాడు శృతి. దాని తర్వాత నువ్వేం చేసుకోవాలి, స్మృతి గుర్తుంచుకోవాలి. శృతి స్మృతి ఫార్ములా అవి సాధనకి. అంటే కూర్చుని మీరేదో ధ్యానం చేసి కాదు, మీ కర్మని జాగ్రత్తగా చూసుకుని ఈ కర్మలో ఈ 3 రకాలు ఉన్నాయి, వాటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవటం తెలుసుకోవటమే రామాయణం చెప్తుంది. ఫర్యువర్ షట్చక్రాస్ మహాభారతం 5 బాడీస్, ఆ యాంగిల్లో ఆలోచించండి. అందుకు వింటూ విని ఆ లెవెల్కి స్పీడప్ ఆఫ్ లైఫ్ కావాలి. కానీ నేను ఎక్కడో కూర్చొని ధ్యానం చేస్తామంటే ఇంకా నిద్రపోతావు, స్పీడప్ అవ్వాలి. కానీ ఎక్కడ జరగాలి, ఫిజికల్లో నువ్వేం చేయలేవు, 24 అవర్సేగా నువ్వేం చేసినా ప్రాణమయ 100 రెట్లు, మనోమయ ఇంకో 100 రెట్లు స్పీడ్లో జరుగుతుంది. అది మీరు కనుక చేతులవి చేస్తూ ఉంటే, ఓ సిద్ధిసాయి వాళ్ళు వాళ్ళ విగ్రహాన్ని పెట్టి ఎంతమందికి రిజల్ట్ ఇస్తున్నారు, ఇస్తున్నారా లేదా? రిజల్ట్ రావటం లేదా? వెంకటేశ్వర స్వామి ఇవ్వటం లేదా? కానీ ఆ విగ్రహం ఏంటి అనేది మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఐడల్, ఐడియా, ఐడియాస్, దాని తర్వాత ఐడియల్, ఇట్ బికమ్స్ ఎన్ ఐడల్. ఐడల్ అంటే ఒక విగ్రహం కాదు, సత్య హరిశ్చంద్ర అంటేనే నీకు గుర్తుంచేది విగ్రహమా, ద ఎంటైర్ ట్రూత్. అలాగే ఈ ఐడల్స్ని ఉపయోగించుకో. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ ఫిజికల్ లైఫే కదా చూపించేది, ఆ స్పీడ్తో ప్రారంభం ఎలా కట్ అవుతుంది దాన్ని మీరేం చేయగలేము. మీ ప్రారంభాలు హాయిగా ఉంది, దాన్ని చేసుకోవటం, దాన్ని మళ్ళా మీరు వెతుక్కోక్కర్లే. కానీ 1 డే ఏనా చేస్తే 1 డే. కానీ చెప్పాం కదా, ఇది కొంచెం అర్థం అవ్వాలి, టెక్నిక్ అర్థం అవ్వాలి. డ్రైవింగ్ నేర్చుకున్నాక ఎలా నేర్చుకున్నారో ఇక్కడ భౌతిక శరీరం ఫిజికల్ మీకు అర్థం అవుతుంది. ప్రాణమయ కోశం ఉపయోగించుకోవటం రాదు, మెంటల్ ప్లేన్ ఉపయోగించుకోవటం రాదు, అది టెక్నిక్ చేసుకోవాలి. అక్కడ సినిమాలు ఉపయోగపడతాయి, తొందరపడకండి. అది చెప్పాను కదా, అర్థం అవుతే అర్థమైపోతుంది. సైక్లింగ్ బ్యాలెన్స్ లాగే ఎక్కిస్తాం సైకిల్ మీద, వెనకాదలు పట్టుకొని చూస్తూ ఉంటాడు, వాడు ఎక్కడో వదిలేస్తాడు, బ్యాలెన్స్ వచ్చేస్తుంది కదా. కానీ సైకిల్ తొక్కాలి, లైఫ్ జీవించాలి. జై.